ఒకసారి ఎప్పుడు చూచినా 30 సంవత్సరాల వయస్సు కలిగిన వాళ్ళలా కనపడతారు. గనక దేవతలకు త్రిదశులు అని పేరు. అమ్మవారు కూడా అలాగే 30 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి నవయౌవనవతిలాగానే ఉంటుందట. అటువంటి తల్లిని ప్రౌఢ అంటారు. ఆ రూపాన్ని చూచాడు ఈయన. అమ్మా, అటువంటి నీ మార్పు చెందినటువంటి రూపానికి నా నమస్కారం. అసలే రూపును లేనిదా అన్నవట విద్యా వేతృత భావనా పసజూపంగ మహానుభావతను విద్వద్వైభవం వైన రూపి సట్ల దాల్చదవీవు. అసలు నీకు రూపమే లేదు. ప్రతివాడు తన భక్తి కొద్దీ నీకు 2 కాళ్ళు 2 చేతులు లేకపోతే 1000 చేతులు ఇంకా ఎన్ని కళ్ళు అని వర్ణించడం వల్ల నువ్వు ఆ రూపాన్ని ధరిస్తున్నావు. గాని స్వతసిద్ధంగా నీకు ఈ రకమైన రూపం అంటూ లేదు. పాపం భక్తుల కోసం నువ్వు ఆ రూపాన్ని ధరిస్తావు. అటువంటి నువ్వు ఎప్పుడూ ఒకే రకంగా ఉండడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. ఇంచేదంటే నీ సంకల్పంతో నువ్వు రూపం ధరిస్తున్నావు. సంకల్పంతో రూపం ధరించగలిగే శక్తి ఉన్న వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు. మార్పు చెందరు. వాళ్ళకి వార్ధక్యం అనేది వాళ్లకు ఉండదు. అటువంటి నీకు నా నమస్కారం. ప్రణవాభిరక్షితురాలవు నువ్వు. ప్రణవము వల్ల నువ్వు రక్షింపబడుతున్నావు. ప్రణవం చేసిన వాళ్ళ నువ్వు రక్షిస్తున్నావు. అంటే నువ్వు సురక్షితంగా ఓంకారము అనే పంజరంలో ఉండే చిలుకవు. ఆ ఓంకారాన్ని ఎవడు ఉచ్చరిస్తాడో వాడి హృదయంలో ప్రవేశించి వాళ్లకు ఆనందాన్ని ప్రసాదించేటటువంటి తల్లివి. అందుకే నిన్ను ఆర్య అని పిలుస్తారు. అంటే శ్రేష్ఠురాలు, గొప్పది అని అర్థం. ఇక అంతకంటే గొప్ప తల్లి మరొకది లేదు. కనుక ఆవిడకు మాత్రమే ఆర్య అని పేరు. అటువంటి నువ్వు ఆర్యావర్తము పుట్టినిల్లైన ఆర్యాదేవి వై ఈశ్వరున్ మర్యాదాచలు ముద్దుటల్లు నిగ ధర్మం వేలి తచ్చోట ఆ సూర్యుడు మని చంద్రుడుంగనిన రాజుల్ గల్గు దేశంబు నిర్వీర్యం వైనది బ్రహ్మతేజమది ఆర్యన్ కాంచుమా ఇత్తరిన్. ఓ జగన్మాత, నీవు ఆర్యాదేవివి అనే పేరు ధరించి ఆర్యావర్తమనే భారతదేశంలో అవతరించి మర్యాదాచలుడు అంటే హిమాలయ పర్వతానికి పుత్రికగా పుట్టి శివుడంతటి వాణ్ణి ఆయన కల్లుండి చేశావు. అటువంటి నువ్వు నీ భర్తతో పాటు ధర్మాన్ని సుస్థిరత్వంగా విభాసిల్లేలాగా ఈ భూమండలంలో ఏర్పాటు చేశావు. కానీ ఈనాడు ఆ సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి వాళ్ల నుంచి ఆవిర్భవించినటువంటి ధర్మప్రభువులు ఒక్కనాడు కూడా ధర్మం తప్పకుండా పరిపాలించే మహానుభావులైన రాజులు నశించిపోయారు. బ్రహ్మతేజస్సు ఆరిపోతోంది. ఈ నిర్వీర్యమైపోతోంది భూమండలం. ఎక్కడ చూచినా హాహాకారాలు, చోరత్వాలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, ఈ భయాలతో అతల కొతలమైపోతోంది ఈ భరతఖండమంతా. ధర్మం నశించి భక్తిభావం మాత్రం ఎక్కడో కాస్త మిగలగా, జ్ఞాన వైరాగ్యాలు శూన్యమైపోగా ఈ భూలోకంలో ఉండే ప్రజలు ఎప్పుడు ఎదుటివాడి పట్టగొట్టి వాడు లేకపోతే మనకు అడ్డం తొలగుతుందా అనుకోవడమే. ఈ రకంగా ప్రతివాడు రెండో వాడికి కంటకింపైపోయాడు. ఇది సంఘం. ఈ సంఘంలో సాంఘికమైన లక్షణాలు పోయాయిట. అంటే ఐక్యంగా ఉండి ఒకే రకంగా కలిసి ఉందామనే లక్షణాలు పోయాయి. ఇటువంటి పరిస్థితులు చూచి హాహాకారాలు చేస్తోంది భూమాత. భక్తి తన పిల్లలైన జ్ఞాన వైరాగ్యాలు చిక్కిపోతే వాళ్ళు ఎలా బాగుపడతారా అని ఆవిడ ఎదురు చూస్తూ ఉన్నది. ఆ పరిస్థితుల్లో నేను దిక్కుతోచక, ఇదిగో నీ సందేశం ప్రకారం పల్లకి ఎక్కి ఇక్కడికి వచ్చాను. అటువో తల్లి, నిన్ను మానవులు భూలోకంలో దుర్గా, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక ఇలాంటి అనేక నామాలతో ఆయా స్థానాలలో గుడులు గోపురాలు కట్టి నిరంతరం సేవిస్తూ ఉంటారు. అలా వారందరి సేవలు అందుకునేటటువంటి తల్లిది ఈ కష్టంలో ఉన్న భక్తిని ఉద్ధరించవా, వాళ్ళ పిల్లలకి తరుణోపాయం చూపించవా అని రెండు చేతులు జోడించి ప్రార్థిస్తే ఆ జగదేక మాత మేఘ గంభీర స్వరంతో ఇలా అన్నదట, నాయనా నారద మహర్షి, ఉత్తములు ఇతరులు ఎవరైనా కొంచెం కష్టంలో ఉన్నా సహించలేరు. అందున సాక్షాత్తు గోలోకంలో ఉద్భవించినటువంటి భక్తికి కష్టం కలిగితే ఆ కష్టాన్ని చూచి సహించలేక ఏదైనా మార్గం దొరుకుతుందేమోనని తెలుసుకోవడానికి వైకుంఠానికి వెళ్లి అక్కడ నుంచి నా పంపుని ఇక్కడికి వచ్చావు నువ్వు. నీవోటి వాళ్ళు చెయ్యవలసినటువంటి పని ఇది. నాకెందుకు వచ్చింది, నా ఇంట్లో నేను జపం చేసుకుంటే చాలదా అని ప్రతివాడు అనుకోకూడదు. ప్రజలలోకి రావాలి, తనకు తెలిసినటువంటి పురాణేతిహాసాది ధర్మములు ప్రజలకు బోధించాలి. అలా బోధన చేసి వారిలో ఎంతో కొంత జ్ఞానాన్ని నింపాలి, లేదా వారికి తరణోపాయం చూపించాలి, వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలి. అలా చేస్తే చేసిన వాడికి పుచ్చుకున్న వాడికి ఇద్దరికీ ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే, మూర్ఖుడు కూడా ప్రయోజనం లేకుండా ఏ పని చెయ్యడు. అటువంటిది జ్ఞానులైన వాళ్ళు ప్రజాప్రయోజనం కాకుండా ఉండే పనులు చేయకూడదు, అప్పుడు వాడు జ్ఞాని అని అనిపించుకోడు. కాబట్టి ఆ పురాణం ఎందుకు చెప్పడం, ఈ పురాణం ఎందుకు చెప్పడం అనేది లేకుండా సాధ్యమైనంత వరకు ప్రజలకు తనకు తెలిసినటువంటి విషయాలు అందించడం పండితుల యొక్క లక్షణం. నువ్వు అటువంటి కర్తవ్యానికి వాళ్ళ పూనుకొని ఉన్నావు. అహం సంతుష్ట, చాలా సంతోషం చెందాను. భూలోకంలో భక్తి నవయౌవనారూఢ అయ్యి ఉంది. ఆమె పిల్లలైన జ్ఞానం వైరాగ్యం ఇద్దరూ కూడా ముసలి వాళ్లే, గజగజ తన్నుకుని కదలలేకుండా ఉన్నారు. శీఘ్రకాలంలోనే కలి మరింతగా విజృంభించబోతోంది. అటువంటప్పుడు ప్రాణాలు పోకుండా నిలబడి ఉన్నవాళ్ళు ఇంకొంచెం కదలగలిగే శక్తి అయినా పొందుతారు. ఆ పొందడానికి ఒక మార్గం చెబుతున్నా, ఇంతకు మించిన వేరొక మార్గం లేదు. ఈ ఒక్క విషయాన్ని నువ్వు భూలోకంలో ఉండే ప్రజలందరికీ వివరించు. ఎవళ్ళైనా ప్రజలలో ప్రతి 10,000 మందికి ఒక్కడు ఈ విషయాన్ని ఆచరిస్తే ఈ జ్ఞానం వైరాగ్యం ఈ రెండూ కూడా కొంచెం కదిలేటటువంటి శక్తిని పుంజుకుంటూ ఉంటాయి. అదేమిటి అంటే, ఏ పని చేయిస్తున్నప్పటికీ కూడా ఆ పనిని నేను కష్టపడి చేస్తున్నాను అనేటటువంటి భావన ఎక్కువ మంది ప్రజలలో ఉంటుంది. ప్రతివాడు అంటట్ట, నేనండి 50 పైసలు లేకుండా ఎంతో కష్టపడి పెట్టుబడితో ఈ వ్యాపారం ప్రారంభించేది, గొప్ప వాడిని అయ్యానండి అంటట. పైకి వస్తే తన గొప్పతనమే, అసలు నాంత గొప్పవాడు లేడమట్టుగా ఉంటాడు. ఒక రూపాయి ఇస్తాడు, 100 సార్లు ఆ పేరు చదివితే గానీ వాడికి ఆనందం ఉండదు. పాపం పేరు కోసం ఈ కలికాలంలో ఎన్నో రకాలైనటువంటి చేష్టలు చేస్తారు. అబ్బాబ్బాబ్బాబ్బా వాళ్ళు చేసే బాధలన్నీ ఇంది కాదు. పాపం ఒక ఆయన ఒక ఆడిటోరియంకి ఫ్యాన్ బహూకరించేట. ఫ్యాన్కు 3 రెక్కలు ఉన్నాయి, దానికి 4 రెక్కలున్న ఫ్యాన్ కాదు, 3 రెక్కలున్న ఫ్యాన్ అది. ఒక రెక్క మీద శ్రీ పానుగంటి అని ఇంటి పేరు రాయించుకున్నాడు. రెండో ఫ్యాన్ మీద ఏదో లక్ష్మీ నరసింహ అని రాయించుకున్నాడు. 3వ ఫ్యాన్ మీద సీతారామమూర్తి అని రాయించుకున్నాడు. మరి పట్టదు లేకపోతే రెక్క పెద్ద పెద్ద అక్షరాలు రాయాలిగా మరి, అందుకని ఆ చివరి నుంచి చివరి దాకా 3 రెక్కల మీద పేరు రాయించుకున్నాడు. ఫ్యాన్ బహూకరించాడు. సరే ఒక రోజున ఆడిటోరియంలో నేను ఇచ్చిన ఫ్యాన్ ఎలా ఉందో ఏమిటో చూద్దామని ఈయన గారికి అనిపించిందట. బయలుదేరారు, ఆడిటోరియంలోకి అడుగు పెట్టాడు. అక్కడికి అడుగు పెట్టగానే మెట్లెక్కుతూ ఉంటే ఫలానా వారి ధర్మం అని ఉంది. ఆ పేరు మీద ఒక కాలేజ్ తొక్కి పైకెక్కాడు. వీళ్ళ కర్మ చూడండి, వీడి పేరుని 100 మంది తొక్కాలి రోజు తెల్లారులేస్తే అదనమాట. ఇలా మెట్లన్నిటి మీద ఫలానవాడు రాయిచ్చాడు, ఫలానవాడు ఇటుకిచ్చాడు, ఫలానవాడు ఇంకేదో సిమెంట్ ఇచ్చాడు, ఇంకోడెవడో మట్టిచ్చాడు, బూడిదిచ్చాడు, గట్టిచ్చాడు, ఇలా రాసి రాయిబడి ఉన్నాయి. లోపలికి వెళ్ళాడు, లోపల కూడా ఏ రాయి మీద చూసినా అదే. రకరకాల మనుషులు హాయిగా దాని మీద కూర్చుని ఉన్నారు. అలాగే ఎదురుకుండా వేదిక మీద పెద్ద పేరు, ఇంకొకళ్ళకి పెద్ద పేరు, ఇలా అన్ని కనబడుతున్నాయి. అబ్బబ్బా భలే పేర్లు పెట్టారు వీళ్ళు, అందరి పేర్లు కనబడుతున్నాయి అనుకుని తానిచ్చిన ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి కూర్చుని చూశాడు. ఏయ్ ఫ్యాన్ కట్టేయండి అని అరిచాట ఒక్కసారిగా. కర్ర చేత్తో పెట్టి డబాడబా నేలలేసి కొట్టిపోయిగా ఈయనక పల్లెటూరు ఆయన చేతిలో కర్ర ఉంది, కర్ర పెట్టిలా కొట్టి ఆపేయండి ఫ్యాన్ అన్నట్ట. దాంతో జనాలు ఈ దుడ్డు కర్ర పెట్టి బుర్ర మీద కొడతాడేమో చస్తాం అనుకుని ఫ్యాన్ కట్టేశారు. ఏం బాబు ఏంట అలా అరిచారు ఫ్యాన్ కట్టేయమన్నారు ఏమైందన్నారట. ఏంట రాళ్ల మీద పేర్లు కనపడుతున్నాయి, మెట్ల మీద పేర్లు కనపడుతున్నాయి, స్టేజీ మీద పేర్లు కనపడుతున్నాయి పెద్ద పెద్ద అక్షరాలతో, కానీ ఫ్యాన్ గురం తిరుగుతుంటే నా పేరు ఎలా కనపడుతుంది? కాబట్టి ఇక్కడ ఆడిటోరియంలోకి జనాలు వచ్చినప్పుడు ఫ్యాన్ కట్టేయండి, వెళ్ళిపోయాక వేసుకోండి ఫ్యాన్, నా పేరు కనపడాలన్నట్ట. కాబట్టి పేరు కావాలి అంటే ఇందులో రహస్యం ఏంటంటే ఇదేదో పనికి మళ్ళీ సరదైన కథ ఒకటే కాదు. పేరు కావాలి అనుకుంటే గాలి రాదు, గాలి కావాలి అంటే పేరు కనపడదు. అంతరార్థం అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. నాకు పెద్ద పేరు రావాలి అని చేసేటటువంటి పని వల్ల పుణ్యం రాదు. పుణ్యం కావాలి, పరమార్థం కావాలి, మోక్షం కావాలి అనుకుంటే పేరు కోసం ఆశించకూడదు. ఈ రెండింటిలో ఉండే రహస్యాలు అది. పేరు కోసం ఆశించామా పరమార్థం చిక్కదు, పరమార్థం కావాలంటే పేరు ఉండదు. ఈ రెండింటిలో ఏది కావాలో ఆలోచించుకోవాలి మానవుడు. లేదంటే ప్రజలంతా వెళ్ళిపోయాక ఫ్యాన్ వేసుకుంటే ఉపయోగం ఉంది? అంచేత అంచేత ఆయన భూలోకంలో పేరు కోసము ఏకార్య వీధినైనా, పేరు కోసం ఎంతటి పని అయినా చేయిస్తాడు మానవుడు. అది లేని నాడు పొరపాటును కూడా ఏమీ చెయ్యడు. అలా ఫలితాన్ని పేరు కోసం చూసుకోకుండా కీర్తిని ఆశించకుండా ఉన్నట్టయితే అటువంటి వాడి వల్ల వైరాగ్యము యవ్వనంతో ఉంటుంది. ఇక జ్ఞానము అనేది ఎవరైనా నిజంగా వేదవ్యాస మహర్షి రాసినటువంటి పురాణాన్ని సొంత పైత్యం లేకుండా చెబితే దానివల్ల విన్నటువంటి వాళ్ళ వల్ల జ్ఞానం యవ్వనంతో ఉంటుంది. వ్యాసుడి కవిత్వం కొంత నా పైత్యం కొంత అని లోకంలో సామెత ఉంది. కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అని. కాళిదాసు గారు రాసినటువంటి శ్లోకాన్ని 1000 పదార్థాలు తాను అందులో ఇరికించి మళ్ళీ కొంతమంది పాడుతూ ఉంటారు. ఇప్పుడు నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూతదయ్యును తాపసమందాల నాకు దయచేయగదే అని భాగవతంలో ఉంటే నీపాద కమల సేవయు మీ పాదార్చకులతోటని మీ అని మార్చేవాళ్ళు కొంతమంది, అలాగే నా ఇంటికి విచ్చేయు అన్న చోట మా ఇంటికి విచ్చేయు అని మా అని మార్చేవాళ్ళు కొంతమంది, ఇలా ఎక్కడికక్కడ రకరకాలుగా పదాన్ని మారుస్తూ ఉంటారు. అలా మార్చకుండా ఉన్నదొన్నట్టుగా మాత్రమే గనక చెప్పినట్టయితే ఎప్పుడూ కూడా మధ్యలో నువ్వు 1000 కథలు ఉదాహరణ ఇయ్యి, కానీ మూల శ్లోకం చదివేటప్పుడు మూల శ్లోకాన్ని తప్ప ఇంకో శ్లోకాన్ని అక్కడ చెప్పడానికి వీల్ల, అందులో అక్షరం కూడా మార్చడానికి వీల్ల, అందులో ఉన్న అర్థాన్ని మార్చడానికి వీల్లేదు. అలా మార్చకుండా చెప్పేవాడి వల్ల ప్రజలు వింటే వాళ్ళు తరిస్తే దానివల్ల జ్ఞానము అనేటటువంటి వాడు బాగుపడతాడు. కాబట్టి ఈ పాటికి పాపం జ్ఞానిగాడికి కాస్తంత ఆరోగ్యం వచ్చే ఉంటుంది. ఎందుకంటే న్యాయానికి వేదవ్యాసుడి శ్లోకాన్ని మాత్రం మార్చే లక్షణం నాకు లేదు, నేను ఎప్పుడైతే మార్చడం లేదో మీరు వేరేది వినే అదృష్టం మీకు లేదు. కాబట్టి మన వల్ల పాపం జ్ఞానం గారు కాస్తంత యవ్వనంతో ఉంటారు. ఇక వైరాగ్యం అంటారు, అది భక్తులందరి చేతిలో ఉంది, మహానుభావుల చేతుల్లో ఉంది. వాళ్ళు పేరు మాత్రం కోరుకోకుండా ఎక్కువగా వాడు చెబితే సరే సరే ఫలానా వాడు అయ్యా మీరు చేశారని వీడనాలి తప్ప నా పేరు చెప్పండి 100 సార్లు. ఒక ఆయన 2 రూపాయలు ఆ చీటీ మీద రాసి పంపించారు, ఫలానా వారి మనవడు, ఫలానా వారి పుత్రుడు, ఫలానా ఆవిడ మొగుడు ఈ 2 రూప్యములు ప్రసాదించను కనుక 3 సార్లు చెప్పండి అని. జరిగింది ఇది, వేళాకోళం కాదు. అలా చెప్పనందుకు ఆయన అంటూ కర్ర తీసుకుని వచ్చాడు. అంచేత అన్నిసార్లు చెప్పించుకోవాల్సినటువంటి అవసరం లా వీడికి ఆనందం కలిగి చెప్పాలి తప్ప. మంచి రసవత్తరంగా కార్యక్రమం సాగుతూ ఉంటుంది పురాణం, హఠాత్తుగా ఈ 2 రూపాయల కోసం చెప్పి నేను ఈ రసవత్తరమైన ధారా ప్రవాహం ఆపేస్తానా అదన్నమాట. ఇలా పేరు కోసం చూసుకోకుండా కార్యక్రమాన్ని చేసేవాడు ఆ కీర్తి వ్యామోహం లేనటువంటి వాడి వల్ల వైరాగ్యం అనే 2వ పుత్రుడికి యవ్వనం వస్తుంది. ఈ 2 భూలోకంలో ఉండేటటువంటి ప్రజలకు వెల్లడించు నువ్వు అని అమ్మవారు ఒక్కసారి చూస్తూ ఉండగానే చేతిలో చెరకు విల్లు ధరించి, ఒక చేతి మీద చిలుకను ధరించి, ఎర్రనైనటువంటి తామర పువ్వు రంగులో ఉండేటటువంటి వస్త్రాన్ని ధరించి, నొసట పొడుగ్గా ఉండేటటువంటి తిలకాన్ని ధరించి, శిరస్సు మీద ధగద్ధగాయమానమై వెలుగొందుతూ ఉన్న నవరత్న స్థగితమైన కిరీటాన్ని ధరించి చేతిలో ఆలపిస్తే చాలు అద్భుతమైనటువంటి నాదాన్ని ఒలికించే వేణని ధరించి సింహాసనం మీద కూర్చుని, సింహాసనం అంటే సింహం వాళ్ళు పులి కాదు, మనం పొరపాటున పులి వేస్తూ ఉంటాం, ఆ పులి ఏ పురాణంలోనూ ఎవరు చెప్పలా, సింహం మాత్రమే. అలాంటి సింహాసనం మీద కూర్చుని ఆ తల్లి ఇతనికి దర్శనమిచ్చిందట. హే విద్యామూర్తిని త్రయీనినాదములు రూపింపంగ ప్రత్యక్షమై శ్రీ విద్యాఫల యాగయోగ బలముల్ శ్రీరాజరాజేశ్వరీ భావిం పంగ మనుష్య జాతికిడి సంభావించి దివ్యంపవే. ఏ జగన్మాత, ఇలాంటి దివ్యమైన చిహ్నాలు ధరించి శ్రీ విద్య మారుమూర్తివై శ్రీ విద్యకి యాగబలం యోగబలాన్ని మనుష్యులకు ప్రసాదించే ఓ శ్రీ రాజరాజేశ్వరి, భూలోకంలో కలిప్రభావంతో కొట్టుమిట్టాడుతున్న జీవులకు నీ దేవనలు చాలా అవసరం, అలా దీవించు అని భక్తి శ్రద్ధలతో నారదుడు ప్రార్థించాట. వెంటనే ఆవిడ చూస్తూ ఉండగా ఈయన గారికి కొన్ని రకాల విచిత్రాలు చూపించాలని ఒక 5-3 సంవత్సరాల మధ్యలో ఉండే బాలికగా మారిపోయిందట. గజ్జలు రవళిస్తున్నాయి, చేతిలో చిడతలు ధరించింది, అటు ఇటు పరిగెడుతోంది, నెత్తి మీద చిన్న పిలక, ఎంత ఎంత పిలక, ఏదో కృష్ణుడు నెత్తి మీద పెట్టుకున్న శిగలాగా, దాంట్లో ఒక పుష్పం, బుజ్జి బుజ్జి కాళ్ళు, బుల్లి బుల్లి పెదవులు. అయ్యి బాబా, ఆ రూపాన్ని చూస్తే తెలియదు ఎవరైనా ఎత్తుకోబుద్ధి వస్తుంది, అంత మధుర. ఇంత పూర్వం దాకా దివ్యమైన రూపాలతో పెద్ద జగన్మాతగా ఉన్న విగ్రహం కాస్త ఇంత పిల్లైపోయి అక్కడ నర్తించడం మొదలు పెట్టిందట. యుక్తాం కుమారీం గిమాం, ఓహోహోహో, నూపురాలతో ఉండేటటువంటి ఓ కుమారీస్వరూపిణి, ఓ కౌమారి, నీ పాద పద్మాలకు నమస్కారం. నీవెటువంటి దానివి, అవ్యక్తం అంటే ఇలాగ ఉంటావు అని ఊహించడానికి వీలు కానటువంటి, ఎవరికి ప్రకటీభూతం కానటువంటి రూపం రూపంతో ఉండేదానివి. ఇవాళ ఈ చంటి పిల్లగా ఉన్నావు నువ్వు, నీ ప్రార్థన చేస్తే చాలు సమస్తమైనటువంటి కష్టాలు పటాపంచలవుతాయి. అవిద్యానాం అంతః తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్య స్తవక మకరంద శృతిజరి దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. అవిద్య మానవులలో పేరుకొనిపోయి ఉన్నది, అజ్ఞానం పెరుగుపోయింది. ఈ అవిద్య అనేటటువంటి కటిక చీకటిని పారద్రోలే సూర్య మండలాని వెలుగు, సూర్యుడు ఉదయించడంతో కటిక చీకటి దూరం అయిపోతుంది. జడులు కొంతమంది ఎంత చెప్పినా బుర్రకెక్కదు, ఎన్ని లక్షల సార్లు చదవండి వాళ్ళకి పాపం జ్ఞాపకం ఉండదు, అది మనమేం చేయలేము, సృష్టి రహస్యం అది. ఇలా జడులుగా ఉండేటటువంటి, జ్ఞానశూన్యులై ఉండేటటువంటి, చురుకుదనం లేనటువంటి, భగవత్ సంబంధమైన విషయాలలో సరైనటువంటి అవగాహన లేనటువంటి వాళ్లకు చైతన్యాన్ని కలిగించే తల్లి వరువు, చైతన్య స్వరూపిణి. ఆ పుష్పాలలోంచి తేనె కారుతూ ఉంటుంది, స్వర్గలోకంలో పారిజాత పుష్పాలలోంచి ఎప్పుడు కారుతుందట తేనె. ఆ తేనె ప్రవాహం ఎంతలా ఉంటుందో చురుకుగా, అటువంటి చైతన్యాన్ని నువ్వు అజ్ఞానులకు కలిగిస్తావు. దరిద్రంతో బాధపడేవాళ్ళు, ఈ లోకంలో 2 రకాల దరిద్రులు ఉంటారట, ఒక్కొక్కడు ఎంత సంపద ఉన్నా సరే హబ్బే మన దగ్గర ఏం లేదండి అంటాడు వాడు, వాడికి తృప్తి ఉండదు. భావదారిద్ర్యం అంటారు అన్నమాట, జేబులో 100,000 ఉండనివ్వండి, అయ్యా 100,000 రూపాయల ఏం చెప్పనండి, అప్పుల వాళ్ళకి సరిపోవండి అంటే దానికి అప్పులు ఏమేం లేవు వీడి మొహం, మళ్ళీ పక్కవాడికి తెలియకూడదని ఏం లేదండి, ఎప్పుడు ఏడుపు మొహం పెట్టడమే, మరి వీళ్ళ పుట్టుకేం పుట్టుకో తెలియదు. ఇలా భావదారిద్ర్యంతో ఎంత వచ్చినా సంతృప్తి లేనటువంటి వాళ్ళు కొంతమంది,
పాపం నిజంగానే ఏమీ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు పాపం. ఇటువంటి వాళ్ళు డబ్బు లేక బాధపడతారు, తిండి లేక బాధపడతారు వాళ్ళు. ఈ రెండు దరిద్రులకు ఈ తల్లి చింతామణి గుణనిక. స్వర్గలోకంలో చింతామణి అని ఒక మణి ఉన్నది. ఆ మణి దగ్గరికి వెళ్ళి ఓ మణి మణి నాకు బోలెడంత ధనం ఇయ్యంటే ఇస్తుంది, బంగారం తెచ్చవాళ్ళు నాకు బంగారం ప్రసాదించంటే బంగారాన్ని ఇస్తుంది. ఏమిటి మధ్యలో ట్రిక్కు చేయకుండా ఎలక్ట్రిక్ వైక అంచేత బంగారం కావాలంటే బంగారం, ఇంకేం కావాలంటే వస్త్రాలు కావాలంటే ఇంకెంతెందుకు, కోరిన కోరిక తీరుస్తుంది. కాదు కాస్త జాగ్రత్తగా కోరుకోవాలి, పిచ్చి పిచ్చి కోరికలు కోరుకోకూడదు. ఒక ఆయన ఉన్నట్ట కుర్రాడు, తపస్సు చేశాడు, భగవంతుడి యొక్క రూపానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ప్రత్యక్షం అయ్యారట. వెంటనే వీడికి ఒక ఐడియా తట్టింది, మేనమామ చెవుల్లో కనుక జుట్టు ఉన్నట్టయితే మేనలుడికి బాగా డబ్బు వస్తుందని చెప్పారట ఎవరో. అందుకని మా మేనమామ చెవుల్లో బాగా దుబ్బుల్లాగా జుట్టు వలిచే వరమయ్య స్వామి అన్నట్టు ఆయన దేవుణ్ణి. దేవుడు తథాస్తు అని మాయమైపోయాడు. ఈయన ఇంటికి వచ్చాడు పరిగెత్తుకుని, ఇక్కడ ఈ మేనమామ గారు గిలగిలగల చెవుల్లోంచి చెట్లు మొలిచినట్టు మొలిచేస్తున్నాయోను, కత్తిరిస్తూ అంటే ఇంత వచ్చేస్తున్నాయి, సవరాల ముగ్గు వతకచ్చేమో అన్నట్టుగా వస్తున్నాయి. బాబోయ్ అని గోలెడుతుంటే వీడు వెళ్ళి చంకలు గుద్దుకుని, మామయ్యా మామయ్యా నీ చెవుల్లో జుట్టు మొలిచిందా అన్నట్ట. అవునరా తస్తున్నా, హఠాత్తుగా ఈ దిక్కుమాలను జుట్టు మొలిచేస్తోంది, ఏమిటో తెలియదు అన్నట్ట. నేనే మామయ్యా మరే దేవుడు ప్రత్యక్షం అయితే జుట్టు కావాలని కోరుకున్నాను నీ చెవులో అన్నట్ట. ఒరే ఇదేమి కర్మమురా, నా చెవుల్లో జుట్టు ఎందుకు కావాలని మొలవాలని కోరుకున్నావు అన్నట్ట. మరేం మా మేనమావ చెవుల్లో జుట్టుంటే మేనలుడికి డబ్బు వస్తున్నట్టుగా అందుకు కోరుకున్నాను అన్నట్ట. ఓరే అమ్మాయి కూడా దేవుడే ప్రత్యక్షం అయితే నీకే కావాలని డబ్బు కోరుకోక ఈ దిక్కు వాళ్ళని డొంక తిరుగుడు ఎందుకు. ఇలా రకరకాలుగా మానవులు పాపం ఏవో రకరకాల కోరికలు కోరుతూ ఉంటారు. అటువంటి కోరికలు కాకుండా పవిత్రమైనటువంటి కోరికలు ఏవి కోరినా తీర్చేటటువంటిది చింతామణి. ఎందుకు చెప్పానంటే మా పక్కింటి వాళ్ళు పోవాలి, నేను మాత్రం బాగుండాలి అని కోరుకుంటే చింతామణి తీర్చదు. అలా చింతామణి లక్షణాలు కలిగి ఉంటుంది దరిద్రులకు ఈవిడ. జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. సంసారమనే సముద్రంలో మునిగిపోయిన ఈ మానవుల్ని ఉద్ధరించడానికి ఈవిడ ఎప్పుడూ రెడీగా ఉంటుందట. ఎలా రెడీగా ఉంటుంది, ఒకప్పుడు సముద్రంలో భూమి మునిగిపోతే దానిని మహానుభావుడు వరాహమూర్తి శ్రీ విష్ణువు కోరలతో పైకెత్తాడు. ఆనాడు కోరలతో భూమిని ఆయన ఎత్తినట్టుగా ఈవిడ